శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈశ్వరుడి చేత కాశీ అనే ఒక పట్టణం సృష్టించబడింది. ఆ పట్టణంలో మకాం పెట్టాడు. కాబట్టి చరిత్రలో మొట్టమొదటగా జ్యోతిర్లింగం సృష్టింపబడిన స్థలం ఏదంటే, జ్యోతిర్లింగ స్థాపనకి ఆవిర్భవించిన స్థలం ఏదన్నా ఉందంటే అది కాశీ. అయితే మనకు అనుమానం రావచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కాశీని చెప్పకుండా సౌరాష్ట్రం ఎందుకని. స్థలం పుట్టింది కానీ జ్యోతిర్లింగ రూపంలో స్వామి వెలిసింది సౌరాష్ట్రంలో, అది రహస్యం. అక్కడ స్థలం వేరు, పుట్టడం వేరు. ఒక వ్యక్తి ఫస్ట్ జీవితంలో కష్టపడి 200 గజాలు కొన్నాడు, కానీ అక్కడ కాకుండా ఇంకో చోట ఇల్లు కట్టాడు వేరే చోట. అయినా వాడు ఏమంటాడు, ఏమండి నేను కొన్నది ఫలానా చోట ఖైరతాబాద్ సర్కిల్లోనే కొన్నానండి, కాకపోతే ఇల్లు మాత్రం ఏలూరులో కట్టానండి అంటాడు. అది ఆయన ఉన్నారనుకోండి, మంధనిలోనే మా ఫస్ట్ స్థలం అండి, కానీ కట్టడం మాత్రం ఇల్లు ఏలూరులో కట్టామండి అండల్లా. కాబట్టి స్థలం ఎక్కడున్నా ఇల్లు ఇక్కడ కట్టారు. అలాగే ఈశ్వరుడికి నిజమైన నివాస స్థానం మొట్టమొదటిది కాశీ, అక్కడ సృష్టించుకుని ఉన్నాడు. కానీ జ్యోతిర్లింగములలో మొదటి జ్యోతిర్లింగం సోమనాథలింగం. ఇప్పుడు ఈశ్వరుడు అలాగా ఒక అత్యద్భుత స్థలాన్ని సృష్టించాక కాశీని, క్రమంగా భూమి పెరిగాక ఆ కాశీని భూమి మీద స్థాపించాడు. ఆ స్థాపించిన స్థలమే గంగానదీ తీరం. అంటే ఇదివరకు కాశీ ఆకాశంలో వేళ్లాడుతూ ఉండేది, ప్రళయం పూర్తయి భూమి రాగానే భూమి మీద దాన్ని మళ్ళీ నిక్షిప్తం చేశాడన్నమాట. పట్టుకొచ్చి రైలు పెట్టి తయారయ్యాక పట్టా మీద ఎక్కించినట్లుగా. ఇక ఆ తర్వాత భక్తుల కోసం ముందుగా అర్చారూపం, కాళ్ళు ముక్కు చెవులు చేతులు మొదలైన వాటితో కూడిన ఒక అందమైన రూపాన్ని చూపించాడు. కాబట్టి శివుడికి మొదటిది ఏమిటనమాట, రూప పూజ. ఇప్పుడు అక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇలాంటి విగ్రహ రూపంలోనే పూజించేవారు. అప్పటికి లింగం లేదు. లింగం రావడానికి ఒక పెద్ద కారణం ఉన్నది, దానికి బ్రహ్మగారే మూలకారకుడు. ఒకప్పుడు బ్రహ్మగారు సృష్టి బాగా చేశాక, భూమి మీద జనం పెరిగాక, కొన్ని జాతులు పెరిగాక, నేను చేసిన ఈ సృష్టి ఎలా ఉందో చూడాలి అని కోరిక కలిగింది ఆయనకి. తన సృష్టిని తానే స్వయంగా చూద్దామనుకున్నాడు. అనుకుని మొత్తం లోకాలన్నీ తిరిగాడు. అదిగో ఆ తిరగడానికి ఆయనకు ఒక వాహనం అవసరమైంది, హంస. హంస మీద ఎక్కి లోకాలన్నీ తిరిగాట. తిరిగి 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 చివరికి ఒక చోటకు వచ్చాడు. ఎక్కడ చూసినా నా సృష్టి చాలా బాగుంది, ఎక్కడికి వెళ్ళినా నన్ను గౌరవిస్తున్నారు, వినయంగా చూస్తున్నారు, పాదనమస్కారాలు చేస్తున్నారు, హటో హటో అంటున్నారు, ఓరి బాబోయ్ నాకు ఎంత విలువ. అసలు ఏ ఛానల్లో చూసినా నేనే అనుకున్నాడు బ్రహ్మగారికి, కొంచెం అహంకారం వచ్చేసింది. ఇంచేత ఈ భూమి మీద ఏ ప్రాంతానికి వెళ్ళినా బ్రహ్మే సృష్టికర్త, బ్రహ్మే పండితుడు, బ్రహ్మే జ్ఞాని, బ్రహ్మే ఉపన్యాసకుడు అని అందరూ బ్రహ్మనే పొగిడేస్తారు కదా, ఆయన పేరు ఎక్కువైపోయింది. ఇది కూడా అహంకారానికి మూలమవుతుందండి. ఆ రోజుల్లో బ్రహ్మ పేరు తప్ప మరొకటి లేదు. టెక్ ఎక్కడికి వెళ్ళినా ఆయనే బ్రహ్మండి, ఆయనే బ్రహ్మండి అనమాట. దాంతో ఈ బ్రహ్మగారు నన్ను మించిన వాడు లేడు, నాకు ఎంత కీర్తి వస్తున్నది, ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచమంతా నన్ను గుర్తుపెట్టేస్తుంది అనుకున్నాడు. ఆయనకి సరైన వాడు తగలనంత వరకు ఆయనే గొప్పవాడు కదా. మరి అలా తిరుగుతూ 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 పాల సముద్రం దగ్గరికి వచ్చాడు. ఇక్కడ వస్తుంది కర్మ. అప్పటిదాకా ఈయనే ఈయనే అనుకున్నారు జనం అంతా. ఇప్పుడు అక్కడికి వచ్చాక క్షీర సముద్రం దగ్గర మంచి ఆదిశేషుడి తల్పం, తెల్లగా ఆదిశేషుడు పడుకుని ఉన్నాడు. ఆ ఆదిశేషుడి చుట్టల్లో హాయిగా ఒయ్యారంగా విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి పాదాలు ఎత్తుతూ అందంగా లక్ష్మీదేవి కనబడ్డారు. చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నీల నీరద వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్య విద్యాది మాయా శక్తి సేవితుండును నెయ్యొప్పున పురుషోత్తముని గంచి విరించి రాయంత డెగ్గనురికి ఇట్లనియే అంటాడు. అక్కడ మహాకవులు అద్భుతంగా రాసేశారు. మన కవులు చూపించనిది అంటూ చమత్కారం లేదన్నమాట. ఆయన అందంగా ఉన్నాడు, శుభలక్షణాలతో ఉన్నాడు. ముక్కు ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, చెవులు ఎలా ఉండాలి, అన్నీ తీర్చిదిద్దినట్టున్నాయి. అద్భుతంగా నీలమేఘఛాయ శరీరుడై ఉన్నాడు. సన్నగా ఉండాలి నడుము, ఎప్పుడు కూడా అలా సన్నని నడుము. అందులోంచి మళ్ళీ ఆ బొడ్డులోంచి తామరపు, ఆ తామరపు ఎక్కడికో పైకి వెళ్ళింది, ఎక్కడుందో తెలియటం లేదు. వేలాది శిరస్సులు, వేలాది చేతులు, వేలాది పాదాలు, కళ్ళన్నీ తామర పువ్వుల్లో ఉన్నాయి. చేతులకి మంచి కంకణాలు, మెడనిండా గొలుసులు పులుసులు, ఓ నడుముకి బంగారు వడ్డాణం. అలాంటి అందగాణ్ణి మాయాశక్తులతో సేవింపబడుతున్నామండి. పైగా ఎటువంటి మాయాశక్తిట? శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య ఇటువంటి మాయాశక్తులతో సేవింపబడుతున్న పురుషోత్తముడు. అటువంటి మహాత్ముణ్ణి చూచి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఈ విరించి. ఎవడ్రా వీడు, నేనే వైభవంతో బతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నాకే బ్రహ్మరథం పడుతున్నారనుకున్నాను. అటువంటిది నన్ను మించిన అందగాళ్ళ కనపడుతున్నాడు. చూడ్డానికి జ్ఞానం ఎక్కువ కనపడుతోంది. పైగా ఈయన చుట్టూ ఉన్నవాడు నన్ను చూచి గౌరవించటం లేదు, ఈయన కూడా లేచి నమస్కరించటం లేదు అనుకున్నాడు. చెప్పే కదా, కొంతమంది కర్మయోగం ఏంటంటే కొంత కీర్తి రాగానే అహంకారం వస్తుంది. ఈయన అందరూ పొగడ్డంతో బ్రహ్మగారు నేనే సృష్టికర్తను అనుకున్నాడు. ఈ అహంకారంతో ఏం చేశాడు, విష్ణుకేశ్ కొరకొర చూశాడు, మళ్ళీ చూశాడు, మళ్ళీ చూశాడు. ఆయన లేవడు, నమస్కారం చేయలేదు, ఇహ తట్టుకోలేకపోయాడు. సాధారణంగా బాగా అందరి నమస్కారాలకు అలవాటు పడిపోయిన వాళ్ళ లక్షణం ఏంటంటే ఎవడన్నా తనకి దండం పెట్టకపోతే లేచి నిలబడి వాడికి మండిపోతుంది. బ్రహ్మగారికి మండింది రజోగుణం. అందుకని పళ్ళు పటపట కొరికి ఓరి నల్లనివాడ, నల్లగా నిగనిగలాడిపోతూ నువ్వు అందగా అనుకుంటున్నావేమో, నేను ఎర్రవాడిని ఏమనుకుంటున్నావో, చూచావా ఈ ప్రపంచమంతా నా సృష్టి, బ్రహ్మని మీ తండ్రిని నిన్ను సృష్టించాను, లేచి నేను రావడంతో నన్ను చూచి నాకు నమస్కారం చేయాలి. తండ్రి వస్తే బిడ్డ దండం పెట్టాలరా, సృష్టికర్తనైన నాకు నమస్కారం చెయ్యవా, సంస్కారం లేదా, ఏమనుకుంటున్నావో జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు విష్ణు చిరునవ్వు నవ్వాడు. నాయన ఇదేదో కొత్త వార్త వింటున్నాను, నువ్వు బ్రహ్మవే కదా, అవును, మరి నువ్వు నన్ను లేచి నిలబడి నమస్కారం చేయమంటావేంటినాయనా, పూర్వం నా బొడ్డులోంచి తామర పువ్వు వచ్చింది, నా బొడ్డు నుండి పుట్టిన తామర పువ్వు నుంచి పుట్టిన చంటి బిడ్డవి పసిగుడ్డువి, గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించడం అంటే ఇదిరే అబ్బాయి, నువ్వు నా బిడ్డవి, అలా నమస్కారం చేయమనకూడదు, నువ్వే నాకు నమస్కారం చేయి, నీకంటే ముందునే పుట్టాను అన్నాడు ఆయన. నిజం కూడా మరి, విష్ణుమూర్తి ఆద్యుడు, ఈయన ఆయన కొడుకు కా చెప్పగా, కొడుక్కి తండ్రి కంటే ఎక్కువ కీర్తి వచ్చింది, తొందరగా వచ్చింది. ఒక్కొక్కళ్ళ అదృష్టం ఏంటంటే కొందరు కొంత ఎక్కువగా పబ్లిసిటీ వస్తుంది. అంత మాత్రం చేత నువ్వు నన్ను చూచి అహంకరించి లేచి నిలబడి నమస్కారం చేయమంటే తప్పురా అన్నాడు. దాంతో బ్రహ్మగారికి ఇంకా కోపం వచ్చేసింది. ఎవడెవరా నువ్వు, నన్ను నీ బిడ్డంటావా, జాగ్రత్త ఏమనుకుంటున్నావో, ఉఫ్ అన్నానంటే భస్మం అయిపోతావు, లే దండం పెట్టు, కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం పొందు అన్నాడు. బ్రహ్మగారి పక్కన ఉండి జనం ఉంటారు కదా, ఈ బ్యాగ్ జీలు పెట్టుకుని, ఏమై మా గురువుగారు వచ్చారు మా సత్సంగం, లే దండం పెట్టు అన్నారు. ఆయనే మాట్లాడలేదు. శ్రీ మహావిష్ణువుకు సాధ్యమైనంత వరకు కోపగించడు, ఆయన కోపగిస్తే ప్రమాదం కూడా. చిరునవ్వు నవ్వుతూ ఊరుకున్నాడు. బ్రహ్మగారు కాసేపు అలా అయ్యాక ఇంక రెచ్చిపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఈ క్షణమే నిన్ను భస్మం చేస్తున్నాను చూడని, అజగవము అని ఒక గొప్ప ధనుస్సు ఉంటుంది ఆయన దగ్గర, ఆ ధనుస్సు ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రం అంటే మాటల, అది వేసాడు విష్ణువు మీదకి. అప్పటిదాకా ఊరుకున్నాడు విష్ణువు, ఇక ఈ అబ్బాయిని క్షమించుకుని ఆయన కూడా శారంగం అనే కోదండం ఎక్కుపెట్టాడు, వెంటనే విడిచిపెట్టాడు మరొక అస్త్రం, నారాయణాస్త్రం. ఇక ఈ రెండు అస్త్రాలు ఢీ అంటే ఢీ అని కొట్టుకోవడం మొదలెట్టాయి. ఈ పక్క నుంచి బ్రహ్మాస్త్రం, ఈ పక్క నుంచి నారాయణాస్త్రం, ఈ రెండు ఢాం ఢామును కొట్టుకుంటూ ఉంటే ధరణీ చక్రము దిర్దిరం దిరిగే మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్యే దిశావితానము వడంకెల్ మిన్నదర్చల్ మహీధర సంతానముగ్ర కునంగదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలెన్ కట్టల మీద పెట్ట పిడుగుల్ మురోసల్ మహోదగ్రత. ఈ భూమండలం గిరగిర గిరగిర తిరిగిపోయింది, దిర్దిరం తిరిగి అన్నాడు. తిక్కన గారు రాసిన గొప్ప అద్భుతమైన పద్యం అన్నమాట, ద్రోణపురంలో ఈ పద్యం చాలా చమత్కారంగా రాశాడు. భూమండలం దిరదిరా తిరిగిపోయిందిట. మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్యే సూర్యభగవానుడి కాంతి తగ్గిపోయింది. బ్రహ్మాస్త్రములో నుంచి వచ్చిన వెలుగుకి, నారాయణాస్త్రం నుంచి పుట్టిన వెలుగుకి సూర్యుడు ఎందుకు కనపడకుండా పోయాడు అంటే ఈ రెండు ఎంత కాంతితో ఉన్నాయో ఆలోచించండి. ఒక్క నారాయణాస్త్రం కోటి సూర్యుల కాంతి, బ్రహ్మాస్త్రం 1000 సూర్యుల కాంతి. ఇంత కాంతి ముందు సూర్యుడి కాంతి ఏముంటుంది? సూర్యుడు ఉదయిస్తే దాని ముందు దివిటీకి ఏమైనా విలువ ఉందా? అలా అయిపోయిందిట సూర్యుడి బతుకు. అంత కాంతితో, మిరుమిట్లు కొలుపుతున్న కాంతితో ఢీ ఢీ అని కొడుతూ ఉంటే ఇంతంత నిప్పురవ్వలు కొండల్లా విరిగి పడిపోవడం మొదలెట్టాయి. విస్ఫులింగాలు అంటారు వాటిని అనమాట. స్ఫులింగం అంటే ఇంతంత నిప్పురవ్వలు. అడవులు తగలబడినప్పుడు, ఇళ్ళు కాలిపోతున్నప్పుడు చూసారా పైనుంచి ఇంతంత రవ్వలు ఎగిరిపోతూ ఉంటాయి. కొండలు కొండలు లాంటి కొండంత నిప్పురవ్వలు ఎగిరి పడిపోవడం మొదలెట్టాయి. దిక్కులు మారుమోగిపోయాయి, వణికిపోయింది ప్రపంచమంతా. సముద్రాలు పొంగిపోయి భూమి మీదకు వచ్చేసాయి. పిడుగులు పడిపోయాయి, పెద్ద పెద్ద పిడుగులు. ఉజ్వలమైన ఈ లోకమంతా నాశనమైపోవడం మొదలుపెట్టింది. ఈ పక్క నుంచి బ్రహ్మాస్త్రం, ఈ పక్క నుంచి నారాయణాస్త్రం, ఈ రెండు ఢాం ఢామును కొట్టుకుంటూ ఉంటే ధరణీ చక్రము దిర్దిరం దిరిగే మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్యే దిశావితానము వడంకెల్ మిన్నదర్చల్ మహీధర సంతానముగ్ర కునంగదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలెన్ కట్టల మీద పెట్ట పిడుగుల్ మురోసల్ మహోదగ్రత. ఈ భూమండలం గిరగిర గిరగిర తిరిగిపోయింది, దిర్దిరం తిరిగి అన్నాడు. తిక్కన గారు రాసిన గొప్ప అద్భుతమైన పద్యం అన్నమాట, ద్రోణపురంలో ఈ పద్యం చాలా చమత్కారంగా రాశాడు. భూమండలం దిరదిరా తిరిగిపోయిందిట. మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్యే సూర్యభగవానుడి కాంతి తగ్గిపోయింది. బ్రహ్మాస్త్రములో నుంచి వచ్చిన వెలుగుకి, నారాయణాస్త్రం నుంచి పుట్టిన వెలుగుకి సూర్యుడు ఎందుకు కనపడకుండా పోయాడు అంటే ఈ రెండు ఎంత కాంతితో ఉన్నాయో ఆలోచించండి. ఒక్క నారాయణాస్త్రం కోటి సూర్యుల కాంతి, బ్రహ్మాస్త్రం 1000 సూర్యుల కాంతి. ఇంత కాంతి ముందు సూర్యుడి కాంతి ఏముంటుంది? సూర్యుడు ఉదయిస్తే దాని ముందు దివిటీకి ఏమైనా విలువ ఉందా? అలా అయిపోయిందిట సూర్యుడి బతుకు. అంత కాంతితో, మిరుమిట్లు కొలుపుతున్న కాంతితో ఢీ ఢీ అని కొడుతూ ఉంటే ఇంతంత నిప్పురవ్వలు కొండల్లా విరిగి పడిపోవడం మొదలెట్టాయి. విస్ఫులింగాలు అంటారు వాటిని అనమాట. స్ఫులింగం అంటే ఇంతంత నిప్పురవ్వలు. అడవులు తగలబడినప్పుడు, ఇళ్ళు కాలిపోతున్నప్పుడు చూసారా పైనుంచి ఇంతంత రవ్వలు ఎగిరిపోతూ ఉంటాయి. కొండలు కొండలు లాంటి కొండంత నిప్పురవ్వలు ఎగిరి పడిపోవడం మొదలెట్టాయి. దిక్కులు మారుమోగిపోయాయి, వణికిపోయింది ప్రపంచమంతా. సముద్రాలు పొంగిపోయి భూమి మీదకు వచ్చేసాయి. పిడుగులు పడిపోయాయి, పెద్ద పెద్ద పిడుగులు. ఉజ్వలమైన ఈ లోకమంతా నాశనమైపోవడం మొదలుపెట్టింది. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందని ఒక సామెత ఉందిలండి. ఒక ఆవిడ ఎంకి అనేవాడికి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో పాపం సుబ్బి అనేవాడు ఆ చాకరీ చేయలేక నడుము పీకి చచ్చిపోయిందిట. అందుకని ఎంకి వెళ్ళి సుబ్బిచావుకి వచ్చిందో నా సామెత. ఈ ఇద్దరికీ తగాదా వచ్చి వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో లోకాలు నాశనం అయిపోతున్నాయి. ఓ పక్కన మానవులు, మరో పక్కన దేవతలు, కిన్నరులు, కింపురుషులు, విభుధులు, సాధ్యులు, పన్నగులు, యక్షులు, చారణులు, అసురులు, గంధర్వులు, పక్షులు, సమస్త జాతుల వాళ్ళు అతలాకుతలమైపోయి వణికిపోయారు. దేవతలు గదగదలాడిపోయారు, మహర్షులు కంగారు పడిపోయారు. ఈ మహర్షులంతా కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ శ్రీవామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులంతా రక్ష రక్ష అంటూ కైలాసానికి వెళ్ళి కైలాస ద్వారం దగ్గర చేరి శంకర భక్త వశంకర రక్షించు బాబోయి లోకాలు నాశనం అయిపోతున్నాయి, బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్నారు, ఈ యుద్ధం నీదాకా రాలేదా, వాళ్ళ అస్త్రముల యొక్క ధాటికి కొండలు పగిలిపోతున్నాయి, లోకాలు నాశనం అయిపోతున్నాయి, తక్షణం నువ్వు కలిగించుకోకపోతే ఈ సృష్టి అంతా భస్మం అయిపోతుంది, తర్వాత నీ ఇష్టం భస్మాభిషేకం చేయించుకుంటున్నావు, నువ్వు ఈ భస్మంతో చేయించుకుంటే ఎలా స్వామి అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి లోకశ్రేయస్సు కోసం ఈ యుద్ధం ఆపుతాను, దాంతోపాటు లోకశ్రేయస్సు కోసం మరొక చమత్కారం కూడా చేస్తాను, మీరేం కంగారు పడకండి, ఇదే నా శివమాయ. శివమాయ వల్ల మోహితులై ఈ బ్రహ్మ విష్ణువు కొట్టుకుంటున్నారు. లేకపోతే వాళ్ళలో వాళ్ళకి తగాదా ఏమిటండి, ఏం బ్రహ్మగారు తక్కువవాడ, ఎంతటి జ్ఞాని, పుట్టుకతో నోట్లో వేదాలు పెట్టుకు పుట్టినవాడే, వేద స్వరం నేర్చుకున్నవాడే, ఆయనకి విష్ణుమూర్తి తండ్రిని తెలియదా, ఎంత బయట పబ్లిసిటీ ఎక్కువైపోతే మాత్రం ఎక్కడికి వెళ్ళా కీర్తి ఎక్కువ ఇచ్చేస్తే అంత అహంకరించాలంటే అదే శివమాయ. చెప్పానుగా పదే పదే, ఇక శివపురాణంలో ఎన్నిసార్లు చెప్పాడో, ఈ శివమాయ నుంచి బయటపడే శక్తి ఇద్దరికి తప్ప ఎవరికీ లేదు, శివుడికి అమ్మవారికి. పార్వతీ పరమేశ్వరులను ఆశ్రయిస్తే తప్ప రోజు రాగానే అక్కడ దండం పెట్టుకుని కూర్చోండి, కిందకెళ్ళి ఆ మాయలో పడరు, దండం పెట్టుకోకుండా కూర్చోండి మాయలో పడతారు. గురు కటాక్షం ఉంటే తప్ప ఈ మాయలోంచి బయటికి రాలేరు. ఆ మాయ బ్రహ్మని విష్ణువుని కూడా పట్టుకుందంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయిపోయారో ఆలోచించండి. కాకపోతే నరులకి హరికి తేడా, నరుణ్ణి మాయ పట్టుకుంటే అందులోంచి బయటపడటం అంత తేలిక కాదు, కానీ హరికి, హరిపుత్రుడికి మాయ ఆవరించినా తొందరగా బయటికి రాగలుగుతారు. ఎలాగా, యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్ దివాకరః, ఆకాశంలో మబ్బులు వచ్చాయి, సూర్యుడిని మబ్బులు కమ్మాయి, కానీ సూర్యుడిని మబ్బులు ఎంతసేపు కమ్ముతాయి, తుఫాను ఉంటే ఒక 3 రోజులు 4 రోజులు, లేదా మామూలు మబ్బులు అయితే 1 గంట. మబ్బులు తొలగగానే వెంటనే సూర్యుడు ఏమవుతాడు, ప్రకాశిస్తాడు. మబ్బులు ఆవరించినప్పుడు తాత్కాలికముగా సూర్యుడి కాంతి కనబడకుండా పోయి మబ్బు పోగానే సూర్యుడు మళ్ళీ బయటకు వచ్చినట్టే విష్ణువుని, బ్రహ్మని ఇటువంటి వారిని ఒకవేళ మాయ పట్టుకుంటే ఈ మాయ తొందరగా వదిలేస్తుంది, మళ్ళీ మళ్ళీ వాడు వెలుగుతారు. ఎందుకంటే వాడు మహాత్ములు గనక, జ్ఞానులు గనక. అదే మనల్ని పట్టుకుంటే మానవుల్ని మబ్బులు తొలగినంత తేలిగ్గా తొలగవవి, ఇది గబ్బే యావత్ జీవితం పట్టుకుంటుంది అనమాట. మానవుడి శరీరానికి చెమట ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుందన్నారు. మా తమ్ముడు మా చిన్నప్పుడు మా నాన్నగారిని, నాన్నగారు ఈ మగవాళ్ళకి గెడ్డాలు వస్తున్నాయండి చచ్చిపోతున్నావు, నిన్న గీసామని మళ్ళీ వస్తాయేంటండి నాన్నగారు అన్నారు. అదే రా జీవలక్షణం, చచ్చిదాకా వస్తాయేమన్నారు ఆయన. ఒక్కసారి గెడ్డం రాలేదంటే ఈ 7 రోజులు మీరు ఎలాగో నియమంతో ఉంటారుగా, అప్పుడు తెలుస్తుంది ఆఖరి రోజు ఎవరెవరో వాళ్ళు ఆవిడ గుర్తుపెట్టాలి తప్ప ఇంకా ఆవిడ గుర్తుపట్టలేదు, ఆవిడ కూడా గుర్తుపెట్టకపోతే ఇవాడి కర్మ అదనమాట. కాబట్టి జీవలక్షణం ఇది మానవుడికి అలా రావాలి, ఇది వచ్చిందంటే బతుకున్నట్టు, ఇది దీని అవసరం లేదంటే ఇక వాడు వెళ్ళిపోయినట్టు. మానవుడికి ఈ జీవలక్షణం ఎలాగో ఈ మాయ కూడా ఆవరిస్తూ పట్టుకుంటూ పోతూ ఉంటుంది, ఇది తప్పదు. దీనివల్లే వీడు ఇందులో పడుతూ ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తూ ఉంటాడు, సాధన చేస్తూ ఉండవలసిందే. మహాభయంకరం, వాళ్ళు మహానుభావులు గనక చాలా తొందరగా అందులోంచి బయటకు వస్తారు. మనం జీవలక్షణములతో నిత్యం కొట్టుబిట్టాడినట్టు నిత్యం మాయలో ఉంటాం అన్నమాట. అందుకని మానవుడు నిత్యమాయా మోహితుడు, వాళ్ళు తాత్కాలిక మోహితులు, అది గుర్తుపెట్టుకోండి. జీవులు నిత్య మాయామోహితులు, ఈ జీవాత్మ, పరమాత్మ తాత్కాలిక మోహితుడు. అందువల్ల వాళ్ళు కనుక మోహితులు అవ్వకపోతే వాళ్ళు ఇంత కథ వచ్చేదా, ఇన్ని జ్యోతిర్లింగాలు వచ్చేవా, అసలు ఇంత విశేషం ఉండేదా, శివుడికి ఒక లింగరూపం వచ్చేదా, లోకశ్రేయస్సు కోసం అలా జరిగిందనమాట. నేను ఇప్పుడే వాళ్ళ యుద్ధం ఆపుతానన్నాడు ఈశ్వరుడు. ఆ సమయంలో రెండు అస్త్రాలు ఇలా ఢీ కొట్టుకుని వెనక్కి వెళ్ళాయి, మళ్ళీ వెనక నుంచి ముందుకొచ్చి ఇలా కొట్టుకోవాలి. ఆ సమయంలో జరిగింది ఒక తమాషా, ఈశ్వరుడు ఆ ఇద్దరికీ మధ్యలో వచ్చేశాడు. మహానల స్తంభ విభీషణ ఆకృతి బభూవతన్ మధ్యతయోహ సనిష్కలహ. ఒక పెద్ద అగ్నిస్తంభం అన్నారు, మహానల స్తంభ విభీషణాకృతి అని. అనలము అంటే అగ్ని, మహానలం మంచి అగ్ని, ఒక గొప్ప అగ్నిస్తంభము వంటి ఆకారం మధ్యలోకి వచ్చింది. ఏదో సిమెంటు స్తంభమో శిలాస్తంభమో కాకుండా అగ్నిస్తంభం అది, మామూలు అగ్నిస్తంభం కాదు. దశ దిశలు వ్యాపించింది, భూమి ఆకాశాలు అంతా అనంతమంతా ఆవరించేసింది. ఎంత పైకుందో ఎంత కిందకుందో ఎవరికి తెలియదు. అంతం లేదు, ఆది లేదు, మధ్య లేదు. దాంతో లోకం అంతా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం అందులోకి వచ్చింది, కలిసిపోయింది, మాయమైపోయింది. నారాయణాస్త్రం అగ్నిస్తంభంలో కలిసింది, మాయమైపోయింది. ఓ చోట వంట చేయడానికి కట్టెలు వెలిగించారట. ఆ కట్టెల్లో ఇంత హారత కర్పూరం వేయండి, ఈ హారత కర్పూరం కాసేపు నాకు కనబడుతుందా, ఎందుకని ఆ కట్టెల మంటలో ఇది కరిగిపోతుంది. పెద్ద కట్టెల పొయ్యిలో పడిన హారత కర్పూరం ఎలా అయితే కరిగిపోయి అదృశ్యమైపోయిందో అలా ఈ అస్త్రాలు ఈ అగ్నిస్తంభంలో కలిసి మాయమైపోయాయి. ఇప్పుడు బ్రహ్మగారు విష్ణు యుద్ధం ఆపేశారు, అప్పటిదాకా కొట్టుకున్న వాళ్ళు. ఈ ఇద్దరికంటే బలమైన వస్తువు రాగానే ఇద్దరికి భయం కలిగింది, అందుకన్నమాట అక్కడ గొడవ. ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుంటే వాళ్ళని ఆపాలంటే కొంచెం బలమైన వాడు ఆపాలి. సామాన్యుడు మధ్యలో ఆపండి ఆపండి అంటే ఇద్దరు వీణుదంతారు మధ్యలో, అది రహస్యం మీకు చూడండి ఎప్పుడైనా. మహాంచి ఆ మాత్రం పర్సనాలిటీ కలిగిన వాడు యుద్ధం చేస్తూ ఉంటే దాన్ని ఆపడానికి నాబోటివాడు మధ్యలో పెడితే ప్రమాదం కాదుటండి. ఆ యుద్ధం ఆపాలంటే మళ్ళీ అంతటి వాడు కొంచెం దిట్టైన వాడు కావాలి. అందుకని ఈశ్వరుడు అంత లింగరూపం ధరించాడు. ఆ లింగంలో ఇవి కలిసిపోగానే ఇప్పుడు ఇద్దరు ఐకమత్యంలోకి వచ్చేసి బ్రహ్మ ఏం విష్ణు అనుకుని, ఏమిటి భయంకర స్తంభం అగ్నిజ్వాలలతో వెలిగిపోతోంది, అసలు ఏమిటి ఎక్కడి నుంచి పుట్టింది అంటూ ఉంటే పైనుంచి కొన్ని ధ్వనులు వినపడ్డాయట. అదిగో ఆ ధ్వనే మొట్టమొదటి అత్యద్భుత శ్లోకం. మహన్యాసంలో ఇప్పటికి కూడా శ్లోకాన్ని చెబుతారు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్తు జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఆ అంటే సమంతాత్తనర్థం సంస్కృతంలో. ఎక్కడో పాతాళం నుంచి ఆకాశం పైదాకా, కింద తెలియటంలా పైన తెలియటంలా మొత్తం లోకాలంతా వ్యాపించి ఉంది. భువన బ్రహ్మాండం అంతా కూడా ఆవిస్ఫురత్ అన్నారు. స్ఫురత్ ప్రకాశిస్తున్న, విస్ఫురత్ బాగా ప్రకాశిస్తున్న, ఆవిస్ఫురత్ ఇక ధగ 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 వెలిగిపోతుందన్నమాట. అది మంచి కాంతితో వెలిగిపోతున్నది ఆ శివలింగం. ఎంత ఉందో తెలియదు, ఎంత పొడుగుందో తెలియదు, ఎంత లోతుందో తెలియదు, ఎక్కడదాకా ఉందో తెలియదు. తుది లేదు, మొదలు లేదు, ఏమీ లేకుండా ఉన్న ఈ అత్యద్భుతంగా వెలిగిపోతున్నటువంటి ఆ మహాలింగాన్ని చూచి ఆశ్చర్యపోయి కిమిదం కిమిదం చ ఇదేమిటి ఇదేమిటి అన్నారు. అప్పుడు ఆకాశవాణి రూపంలో ఈశ్వరుడు అన్నాడు కదా, ఓ బ్రహ్మవిష్ణులారా, ఇందాకటి నుంచి నేనంటే నేనని తెగ తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప ఇప్పుడు తేల్చే పరీక్ష పెట్టాం. ఇది ఫైనల్ పరీక్ష, పబ్లిక్ పరీక్ష. ఇందులో నెగ్గిన వారే మీ ఇద్దరిలో గొప్పవాళ్ళు.